విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
చివరికి హనుమంతుడు అంతటి వాడు సుందరకాండలో సీతాదేవి కనిపించకపోతే చద్దామనుకున్నాడు. ఒక్కొక్కసారి ఎంత వాడికైనా కష్టం వస్తే అలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి, అలాంటి భావాలు వస్తూ ఉంటాయి. ఆయనంతటి వాడే చచ్చిపోనా, నీళ్ళల్లో దూకేనా, లేకపోతే ఆత్మహత్య చేసుకోనా, విషం తాగనా, ఉద్బంధనం ఉరివేసుకోనా, ఇలా అనుకున్నాడు ఆయన. ఎందుకని సీత కనపడలేదు. సీత కనపడకపోతే నేను ఇప్పుడు వెళ్ళి రాముడికి ఈ వార్త చెబితే రాముడు గుండాగి చచ్చిపోతాడు, దాంతో లక్ష్మణుడు ఉండడు, లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నాదులు అయోధ్యానగర వాసులు అంతా నశిస్తారు, ఇక కృతజ్ఞత కలిగిన సుగ్రీవుడు కూడా మరణిస్తాడు, తద్వారా ఇటు నరజాతి వానర జాతి రెండూ కూడా కేవలం నా వార్త వల్ల నశిస్తారు, అదే నేను చచ్చిపోతే నేను ఇంకా రేపో మాపో వస్తాననే ఆశతో వాళ్ళు బతుకుతారు, కొంతకాలం వాళ్ళని బతకనిద్దాం అనుకున్నాడు ఆయన. అయితే మహాత్ముడు గనక ఎక్కువసేపు ఆ భావన లేదు, తక్షణం మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. అవును, ఎంత పొరపాటు ఆలోచన చేశాను, ఒక చిన్న పని అవ్వకపోతే చచ్చిపోవడమే లోకంలో మనిషికి లక్షణమా, అదే శరణ్యమా, మరణం శరణ్యం కాదే. వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. చస్తే చాలా దోషాలు ఉంటాయట, చచ్చినవాడు పిశాచమవుతాడు, చచ్చినవాడు అల్లాడిపోతాడు, ఇటు నరకానికి పోడు స్వర్గానికి పోడు, వీడికి ఈ పాప ప్రాయశ్చిత మళ్ళీ అనుభవించక తప్పదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలు అనుభవించకుండా చస్తే చచ్చినంత మాత్రజాతి కష్టాలు పోవు, మళ్ళీ ఇంకో జన్మలో ఇంతకు వెయ్యినట్లు అనుభవించాలి, మళ్ళీ ఈ శరీరం కూడా కొంతకాలం ప్రేతాత్మ అల్లాడిపోతుంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న వాడికి ఎప్పటికీ శుభం లేదు. ఒక కష్టంలోంచి బయటపెట్టడానికి అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు ఊమిలో కూరుకుపోతున్నట్టు అవుతాడనమాట. తప్పులు చేసేవాడు అలా తప్పులు చేసుకుంటూ పోతాడు. ఒక అబద్ధం ఆడితే అబద్ధానికి అప్పుచ్చుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాలి. అలాగే ఈ జీవితం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఇలాంటి జీవితాలు ఇంకా ఎన్నో ఎన్నో వస్తాయి. కాబట్టి ఈ జన్మలోనే కర్మను అనుభవించాలి. జ్ఞాని అనేవాడు అలా చేస్తాడు. అందుకే జీవన్ భద్రాణి పశ్యతి అన్నాడు. వారి పిచ్చివాళ్ళలారా, మనకి చెప్పడం అన్నమాట ఆయన, చస్తే లాభమే ఉంది, బతికి ఉంటే ఎప్పటికైనా శుభం పొందగలుగుతాం. ఇవాళ కాకపోతే రేపైనా ఏ వ్యక్తికి శాశ్వతంగా కష్టాలు ఉండవు. కష్టాలు కొంతకాలం పోయాక పోయి తీరతాయి, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు సుఖం వచ్చి తీరుతుంది, ఎండిపోయిన చెట్లు చిగురించి తీరుతాయి. ఆ విషయం స్వామికి తెలుసు కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకోగానే అశోకవనం కనబడింది, కనబడగానే చూడలేదనుకున్నాడు. ఆ తర్వాత రామనామం చేసుకున్నాడు, అందులో దూకాడు, సీతను చూశాడు. ఇలాగే మానవులకు చాలామందికి నిత్యం కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు భయం కలుగుతుంది, నేను ఇందులోంచి బయటపడలేనేమో, అప్పుల్లోంచి బయటకు రాలేనేమో, లేకపోతే కష్టంలోంచి బయటపడలేనేమో, లేకపోతే ఇంకేదైనా అవుతుందేమో, ఆత్మహత్య చేసుకుందామా అని బాధపడకూడదు. ఆత్మహత్య వల్ల ఎప్పటికీ ఏ లాభం లేదు. పెళ్ళడానికి విషం పెట్టి తాను విషం తిని పిల్లలకి ఎంత విషం ఇచ్చి చివరికి ఏమి దిక్కు లేక మొక్కు లేకుండా పోతే లాభమేమిటి? ఏదో మొగుడేదో అన్నాడని రైలు కింద పడిపోతే లాభమేముంది? ఆ మధ్యన పాపం భార్యాభర్తలు తగాదా పడ్డారు. తగాదా పడ్డాక భర్తకి కోపం వచ్చేసిందనమాట. నేను రైలు కింద పడి చచ్చిపోతాను అన్నట్టు పెళ్ళంతో. సరే వెళ్ళిరండి అంది, పాప ఆవిడ కొంచెం పతివ్రత అందుకని వెళ్ళిరండి అంది. అనగా నేను సరే వెళ్ళిపోతున్నాను, వరడదను పూరి కూర ప్యాక్ చేసి అన్నట్టు. చచ్చేవాడికి ఇవ్వేందుకు అంది ఆవిడ, మరి రైలు లేట్గా వస్తే ఆకలి ఇదేటి, అందుకని కాస్త పూరి కూర ప్యాక్ చేసి ఇస్తే పట్టాల మీద కూర్చొని లేట్గా వస్తే తింటాను అన్నట్టు. వాళ్ళు ఇది గొడవ కొంతమందికి. ఇవేం లాభంలా, మానవుడు ఆత్మస్థైర్యంతో పని చేసుకుంటూ పోవాలి. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. ఎప్పటికప్పుడు మనం విజయం పొందుతాం, అలా ప్రయత్నం చేయాలి విజయం పొందేంతవరకు. ఈ స్తోత్రం ఎందుకు చెబుతున్నానంటే, మానవుడికి ఇక మరణం తప్ప నాకు వేరే గతి లేదనుకున్న సమయంలో ఈ 39 నుంచి 46 వరకు ఉన్న 8 శ్లోకాలు ఒక 40 రోజులు భక్తి శ్రద్ధలతో పఠిస్తే అటువంటి వాడికి మంచి స్థైర్యం వస్తుంది, కష్టాల్లోంచి బయటపడతాడు. వాడికి సమయానికి ఎవడో ఒకడు చేయూతనిస్తాడు. నమ్మిన వాడు ఎప్పుడు చెడడు. మనకు వచ్చిందల్లా నమ్మకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, నిజమైన శ్రద్ధాశక్తులతో ఇది చేస్తే 40 రోజులు చాలు, శాశ్వతంగా చేస్తే మరీ మంచిది. అటువంటి గొప్ప స్తోత్రంగా చెప్పారు దీన్ని. అమ్మవారి వర్ణన అంతా ఇందులో ఉంటుందన్నమాట, ఖాళీ వర్ణన. ఈ ఖాళీ వర్ణన ఖాళీ అయిపోతున్న జీవితానికి కూడా శుభ ప్రసాదిస్తుంది. రక్తవస్త్ర పరిధాన రక్తమాల్యానులేపన. అమ్మవారు ఎర్రబట్టలు కట్టుకుందని చెప్పాం, దాంతోపాటు ఎర్రని దండ వేసుకున్నది. అనులేపనం అంటే చందనాలు అన్నమాట, రక్త చందనం కూడా పూసుకుంది అన్నమాట గంధాదులు. నృత్యంతి చ హసంతి చ గాయంతి సుస్వరం మద. ఆవిడ ముద అంటే సంతోషంతో ఆనందంతో ఒకప్పుడు నృత్యం చేస్తోంది, అంతలోనే పాటలు పాడుతోంది, నవ్వుతోందిట, నవ్వుతోంది, పాడుతోంది, ఆడుతోంది. అభయం దదాతి, మధ్య మధ్యలో ఏం చేస్తోంది, అభయం ఇస్తోంది. ఏం భయపడకండి దేవతలారా, దుష్ట సంహారం చేస్తాను, మీ రాజ్యం మీకు ఇస్తానంటోంది. వాళ్ళ భయం తొలగిస్తున్నది. అభయం దదాతి భక్తం అభయాసాభయం రిపుం బిభ్రతి వికటాం జక్వాం సులోలాం యోజనాయతాం కర్పరం వర్తులాకారం గంభీరం యోజనాయతం త్రిశూలం గగనస్పర్శ శక్తిం వై యోజనాయతం శంఖం చక్రం గదాం పద్మం శరాం శాపం భయంకరం ముద్గరం ముసలం వజ్రం ఖడ్గం ఫలకముజ్వలం వైష్ణవాస్త్రం వారుణాస్త్రం ఆగ్నేయం నాగపాశకం నారాయణాస్త్రం బ్రహ్మాస్త్రం గాంధర్వం గారుడం తథా పార్జన్యం వై పాశుపతం ద్రుంభణాస్త్రం చ పార్వతం మాహేశ్వరాస్త్రం వాయవ్యం దండం సమ్మోహనం తథ అవ్యర్థం అస్త్రశతకం దివ్యాస్త్రశతకం వరం అగత్యతత్ర తస్థౌ సా యోగినీనాం త్రికోటిభిః. పైకి ఇదంతా ఒక వర్ణనలా కనపడుతుంది. అమ్మవారి దగ్గర వారుణాస్త్రం ఉంది, ఆగ్నేయాస్త్రం ఉంది, రకరకాల ఆయుధాలు ఉన్నాయా, ఈ అస్త్రాలతోటి వాటితోటి ఉందని. మన శరీరంలో ఒక్కొక్క క్షణంలో వాయు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అలాగే లోపల ఉండే అగ్ని కూడా, వైశ్యానరుడు మన కడుపులో ఉన్నాడు, స్వయంగా కృష్ణుడే చెప్పుకున్నాడు, అహం వైశ్యానరో భూత్ ప్రాణినాం దేహమాశ్రిత అని. ఆ వైశ్యానరుడి శక్తిలో మార్పులు వచ్చినా, కంటి చూపులో మార్పు వచ్చినా, ఇవన్నిటికీ ఇది ఒక గొప్ప బంధమట. ఈ స్తోత్రాన్ని ప్రత్యేకంగా శరీరంలో ఆరోగ్యాదులను నింపడం కోసం, ఆత్మస్థైర్యం నింపడం కోసం ఏర్చికూర్చి రాసినటువంటి స్తోత్రం. పైకేమో అమ్మవారేమో వస్త్రాలు ధరించింది, పూలమాలలు పెట్టుకుంది, గంధం పూసుకుంది, తర్వాత రకరకాల అస్త్రశస్త్రాలు ధరించింది, దేవతలకు అభయం ఇస్తోంది, ఇలా వర్ణింపబడిన ఇది మన శరీరానికి కూడా రక్ష కలగజేసే స్తోత్రం ఇది. ఇదిగో అటువంటి మహాభయంకర కాళిని, తక్కినటువంటి ఇంకా దేవతల్ని అందరినీ సంసిద్ధం చేశాడు పరమాత్మ పరమేశ్వరుడు. శంఖచూడు ఆ తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళాడు, తులసి దగ్గరికి, పరమ పతివ్రత తరుణి శిరోమణి ఆమె. అటువంటి భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాలా వద్దా, శివుడు స్వయంగా దూతని పంపాడు, ఆపై యుద్ధం వద్దంటున్నాడు, ఇప్పుడు యుద్ధం చెయ్యాలా వద్దా, ఈ విషయం భార్యకి చెబితే ఆవిడేం బెంగపెట్టుకుంటుందో, ఇలాంటి ఆలోచనతోటి ఉన్నట్టు ఆయన. ఈయన చింతాక్రాంతుడై ఉండడం కనిపెట్టింది ఆమె. వెంటనే కనిపెట్టి ఏం చేసింది, ఏమండి ఏదో మీలో మీరు కొనుక్కుంటున్నారు, ఏదో తేడా వచ్చింది, అదేమిటో కొంచెం చెప్పండి అన్నదట. దేవి, ఇంత పూర్వం బదరికావనంలో తపస్సు చేసావు నువ్వు, అప్పుడు నేను నీకు దర్శనమిచ్చాను, సర్వేశ్వర అనుగ్రహంతో నీకు భర్తనయ్యా, ఆ ప్రభావం పోయింది, ఇంకా కొంతకాలంలో శరీరం విడిచిపెట్టక తప్పదు, ఈలోపు నేను రాక్షస క్షత్రియ జాతిలో పుట్టా, మామూలు జాతి కాదు ఇది. మనకు ఒక లక్షణం ఉన్నది, యుద్ధం చేసే చావాలి, పిరికి వాళ్ళ రాజ్యం ఇచ్చి పోకూడదట. అసలు క్షత్రియులకి విధాత ఈ ధర్మం ఇచ్చాడు. కాళ్ళు పట్టుకోవడం కానీ, వెన్ను చూపించడం కానీ, దాక్కోవడం కానీ, లేక ఇంట్లోనే తెగులు గుంటిగా చావడం కానీ, ఇవి క్షత్రియులకి విరుద్ధ ధర్మాలు. భీష్మ పర్వంలో తిక్కన గారు గొప్ప పద్యం రాశాడు. సరిగ్గా మరి కాసేపట్లో భారత యుద్ధం ప్రారంభమవుతుంది అనగా ఓ చిన్న కంద పద్యంలో తిక్కన గారు భీష్ముడి ద్వారా కౌరవులకి చెప్పిస్తాడనమాట. ఇంటన్ తెవులున దచ్చుట కంటెను పాపం బులుండు గలవెన్రుపులకు పంట కలను పొలికలనిది కంట నిధానంబు కంటగాదే మనకు. ఓ వీరులారా, మనందరం క్షత్రియులం. ఇంటిలో మంచం మీద పడి రోగంతో తీసుకొని తీసుకొని చావడం అంత దరిద్రం లేదు ఈ లోకంలో, అంతకంటే పాపం లేదు. ఇదిగో ఈ యుద్ధక్షేత్రం చూడటం ఉందే, పంట పొలం చూసినట్టే మనకి, ఒక గొప్ప నిధానం చూసినట్టే, నిధి పొందినట్టే, హాయిగా పోరాడి వీరోచితంగా చచ్చిపోదాం. చస్తే వీరస్వర్గం, బతికితే ఎలాగో సామ్రాజ్య భోగాలు. ఇక్కడ భోగాలు, బతికితే చస్తే పై లోకాల్లో సుఖాలు. ఏదైనా సుఖం తప్పదు, కాబట్టి పారిపోకండి. ఇంట్లోకి పోయి తెచ్చినంత మాత్రం చేత, దాక్కున్నంత మాత్రం చేత తావు ఆగదు. ఇదే మాట శుక్రాచార్యుడు కూడా చెప్పాడు. రాక్షసులు ఒకసారి పారిపోతుంటే, ఒరే పారిపోతే బతుకుతారట్రా మీరు, యుద్ధంలో పోరాడి చావండి, ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నంత మాత్రం చేత చావు రాకుండా ఉంటుందా, ఇంట్లో మంచం మీద ఉంటే మంచం విరి కింద పడి చావచ్చు, అన్నం తింటుంటే చేపములు గొంతుకు కట్టుబడి తెచ్చిన వాళ్ళు లేరు మరి ఎంతోమంది పాపం. ఒక ఆయన చక్కా కూర్చుని పురాణం చెబుతుంటే నెత్తి మీద ఫ్యాన్ విరిగిపడి తెచ్చిపోయాడు నా కళ్ళారా. అంచేత ఏం చేస్తాం, ఎవడికి ఏ క్షణంలో ఎలా ఉంటుందో, దాక్కున్నంత మాత్రం చేత చావు ఆగదు. అందువల్ల యుద్ధం చేసే తీరుతాను అన్నట్టే. సరే, ఆవిడ కూడా పౌరుషం కలిగినటువంటి వంశంలో పుట్టింది కాబట్టి అలాగే పొమ్మంది. ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. శుభముహూర్తంలో, బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు శంఖచూడు. పవిత్రంగా స్నానం చేశాడు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అన్నమాట కృష్ణుణ్ణి ఆరాధన చేశాడు. ఆయనకి ఇవ్వవలసిన కానుకలు ఇచ్చాడు. బ్రాహ్మణోత్తములు పిలిపించాడు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వందేసి వందేసి గోవులు, 100 మంచి బలమైన ఆబోతులు, ఎడ్లు ఇచ్చాడు. గుర్రాలు ఇచ్చాడు. బంగారు కాసులు కూడా దొళదోపుగా చేతులతో పోసేశాడు. ముందు యుద్ధానికి ముందు ఒక్కసారి కులగురు శుక్రాచార్యుని కూడా వెంటబెట్టుకుని పరమేశ్వర దర్శనానికి వెళ్ళాట. సరిగ్గా చంద్రభాగా నదీ తీరంలో విశాలమైన వటవృక్ష ప్రాంగణంలో ఆ విశాల వటవృక్షం శివుణ్ణి చూస్తూ ఉంటే ఇంకేం లేదు, దక్షిణామూర్తిని చూసినట్టు ఉంటుందన్నమాట మనకి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురు యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఎక్కడికక్కడ మేధా దక్షిణామూర్తి శ్లోకం వర్ణిస్తే సార్ శరీరం గగురు పొడుస్తుంది అనమాట. కాశీఖండంలోనూ చెప్పారు, శివపురాణంలోనూ చెప్పారు. అద్భుతమైన ఒక విశాలమైన వటవృక్షం ఉందిట, మర్రి చెట్టు. దాని కింద ఉన్న చప్టామి దగ్గర స్వామి కూర్చునుంటాడు. ఆయన గురువుగారు యువకుడు అన్నమాట, చిన్నవాడు చక్క. గురువుగారేమో నవయువకుడు. వృద్ధాహ శిష్యాహ, శిష్యులంతా మాత్రం వృద్ధులు, చాలా పెద్దవాళ్ళు. పోను గురువుగారు ఏమన్నా గంటల తరబడి మైకి విరగొట్టుకుని ఉపన్యాసం చెబుతున్నాడు, వాళ్ళకి ఏమీ లేదు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, మౌనమే వ్యాఖ్యానం. వాళ్ళందరికీ అలా మౌనంగా చూస్తున్నట్టంతే, ఆయన్ని చూడడంతో ఆ మౌనమే వ్యాఖ్యానమై వాళ్ళ సందేహాలు తీరిపోతున్నాయి. ఆయనే మాట్లాడకపోతే వాళ్ళ సందేహాలలో ఉండిపోతున్నాయి లేవట. అదే పరమేశ్వర అనుగ్రహం, ఆయన్ని చూడడంతో వాళ్ళ సందేహాలు తీరుతున్నాయి. అందుకే చిన్న సంశయాహ శిష్యాస్తు, సందేహాలు తొలగింపబడిన వాళ్ళు అయిపోతున్నారన్నమాట శిష్యులంతా కూడా. అదిగో అలా ఉన్నాడు ఆయన చెట్టు దగ్గర. చుట్టూతా మహానుభావులు ప్రమదగణాలు సేవిస్తూ ఉన్నారు. శ్రీశైల పర్వతానికి ఉత్తర దిక్కులో ఉందిటిది. ఈ పురాణంలో కూడా చెప్పారు ఆ విషయం. ఆ చంద్రభాగా నదీ తీరంలోనే సాక్షాత్తు శ్రీకృష్ణుడు పండరీపురంలో పాండురంగడిగా కూడా ఉన్నాడు. దివ్య నది అది. శరావతి అని ఒక నది ఉన్నది. ఆ నది, చంద్రభాగా నది కూడా కలిసిపోతూ ఉంటాయి. పుష్పభద్రా నది గోమంత పర్వతానికి ఎడమ పక్క నుంచి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి పశ్చిమ సముద్రం అంటే అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇవన్నీ అందులో కలిసి అక్కడికి పోతూ ఉంటాయి. అక్కడ ఉన్నాడు స్వామివారు. ఎలా ఉన్నాడో చెప్పారు, విశ్వనాథం విశ్వరూపం విశ్వబీజంచ విశ్వజం విశ్వంభరం విశ్వవరం విశ్వ సంహార కారణం కారణం కారణానాంచ నరకార్ణవతారణం జ్ఞానప్రదం జ్ఞానబీజం జ్ఞానానందం సనాతనం.
సమస్త లోకాలకి అధిపతి ఆయన, అందుకని విశ్వనాథుడు అన్నారు. సాధారణంగా ఒక లోకానికి అధిపతులమయ్యే విర్రవీగిపోతాం ఆయన, ఒక లోకమని కాదు సమస్త లోకాలకి ఈశ్వరుడు ఆయన, అందుకే విశ్వనాథుడు ఆయన. అసలు విశ్వమే ఆయన రూపం, అందుకే విష్ణు సహస్రనామంలో ప్రారంభమే విశ్వం అని చెప్పేశారు ఆయన. ఆయనకి మళ్ళీ విశ్వానికి తేడా లంచేత ఆయన విశ్వస్వరూపుడు, ఏకంగా విశ్వానికి బీజరూపుడు ఆయన. విశ్వము నుంచి పుట్టాడు, విశ్వం పుట్టడానికి ఆయన కారణకుడు అయ్యాడు. విశ్వాన్ని మొత్తం పోషిస్తూ ఉంటాడు కూడా విశ్వంభరుడు. ఈ విశ్వంభర శబ్దం ఇటు విష్ణువుకి ఇటు శివుడికి ఇద్దరికీ చెప్పారు. ఇద్దరు కూడా లోకాలు పోషించేవాళ్ళే, పైకి అలా కనపడతారు కానీ ఈయన లయం చేసేవాడు లాగా భక్తులకి అది తెలుస్తూనే ఉంటుంది. ఈ విశ్వంభర శబ్దం వెనకాతలు ఒక తమాషా కథ కూడా ఉంది. పద్మపురాణంలో కూడా విష్ణు సహస్రనామం ఉంది. ఇదివరకు మీకు పుస్తకం వేసి పంచిపెట్టాం, ఇదివరకు పద్మపురాణం చెప్పుకున్న రోజుల్లో విష్ణు సహస్రనామం. ఇప్పుడు మనందరం చదివేది మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పింది. అది కాకుండా పద్మపురాణంలో దాదాపు 180 శ్లోకాలతో విష్ణు సహస్రనామం ఉన్నది, అద్భుతమైనది. అది పద్మపురాణంలో ఉన్నదాన్ని మనం పుస్తకం కూడా వేసి అప్పుడు పంచిపెట్టాం, నాకు బాగా గుర్తు. ఎవరో శిష్యురాలు కూడా పంచిపెట్టింది అందరికీ. అందులో విశ్వంభరనామం ఒకటి ఉన్నది. చాలా కాలం పద్మపురాణంలో ఉన్నదాన్ని పూర్వం చాలా పెద్దలంతా కూడా దాన్ని ఉపాసన చేసేవారు. నేను ఎరిగి మా అవధానుల్లో చాలామంది ఈ విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా పద్మపురాణంలో దాన్ని ఉపాసన చేశారు. దానికి గల కారణం అందులో కొంత కవిత్వ శక్తి ఉంది. పూర్వం ఓ భక్తుడు ఈ సహస్రనామాన్ని నిత్యం పఠించేవాడు. చాలా గొప్ప సహస్రనామం అది. కానీ పాపం దరిద్రుడు ఆయన, కటిక దరిద్రుడు. దారిద్ర్యం ఉంది కదా అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి ఒక రూపాయి అడిగేవాడు కాదు ఆయన. ఎంత దారిద్ర్యం పీడించినా ఇతరుల దగ్గరికి వెళ్ళి కార్పణ్య వృత్తితో అడుక్కోవడం ఆయనకి చికాకు. తనంత తాను ఎవడన్నా ఏదన్నా ఇస్తే పుచ్చుకునేవాడు తప్ప నాకు ఇది ఇవ్వండి బాబోయ్ అని అడిగేవాడు కాదు. ఆయన భార్య మాత్రం కొంచెం గయ్యాళి, దిక్కుమాలాడే, ఎప్పుడు చూసినా విష్ణు సహస్రనామం చదువుతూ ఇంట్లో కూర్చొని తగులడితే ఒక్క రూపాయి సంపాదన లేదు నీ బతుకు తగలడానికి కొంచెం తిడుతూ ఉండేది. ఆ మాత్రం పొద్దున్నే అష్టోత్తరం, ఈయనేమో అక్కడ సహస్రనామం చదివితే ఆవిడ అష్టోత్తరం చెప్పేది ఈయనకి. ఇలా రోజు జరుగుతూనే ఉండేది. అయినా ఆయన పట్టించుకోకుండా సహస్రనామం చేసి ఆ తర్వాత ముష్టికి బయలుదేరేవాడు యాచనకి. యాచన కూడా చెప్పేగా నోటితో అడగకూడదు ఆయన నియమం. అలా నిలబడితే వాడికి నచ్చితే ఎవడన్నా వేస్తే తీసుకొచ్చేవాడు, లేకపోతే మాట్లాడుకొచ్చేవాడు. ఒకనాడు ఈయన విష్ణు సహస్రనామం చదువుతున్నాడు. అందులో విశ్వంభర అని నామం వినబడింది. ఏమిటి ఆ నామానికి అర్థం అంది ఆవిడ. అంటే ప్రపంచమంతటిని పోషించేవాడు ఈయన, మొత్తం విశ్వాన్నంతా కడుపు నింపి ఆనందపెట్టేవాడు. ఎవడు ఈ పటంలో ఉన్న స్వామి? ఎన్నాళ్ళైందయ్యా మన పెళ్ళయ్యి, దాదాపు దశాబ్దం దాటింది. ఈ 10 ఏళ్ల నుంచి రోజు చదువుతున్నవాడు చదువుతున్నట్టు చదువుతున్నావు ఈ నామం. ఒక్క రూపాయి వచ్చిందా నీకు? ఒక ఇల్లు కట్టి పెట్టావా? ఇంత అన్నం పెట్టావా? దౌర్భాగ్యుడు, ఎందుకు ఆ నామం అందిట? ఎప్పుడూ లేనిది ఆ రోజు పెళ్ళం వల్ల అనగానే ఈయనకు కూడా ఆశ్చర్యం కలిగింది. నిజమే, మా ఆవిడ చెప్పిన దాంట్లో కూడా రవ్వంత నిజం కనిపిస్తోంది. రోజు విశ్వంభరాయనమ అంటూనే ఉన్నాను, ఒక్కనాడైనా పొట్ట కడుపును సరిగ్గా నింపడంలా అనుకుని. అలాగని మరి దేవుడు లేడని నాస్తికవాదం కదా, పరమభక్తుడు ఆయన. ఆ పక్కన ఒక బొగ్గు ఉందిట, ఆ బొగ్గు తీసి ఈ ఒక్క నామం నీకు తగదయ్యా, నువ్వు విశ్వంభరుడివి కాదు, ఎంచేతంటే నా కడుపు సరిగ్గా నిండడంలా అని ఆ బొగ్గు పెట్టి ఆ నామాన్ని కొట్టేసేట. కొట్టేసి చెప్పబుచ్చుకుని ముష్టి చెప్ప బయలుదేరాడు మళ్ళీ మామూలుగా. ఇదో విచిత్రమైన యాయవారం. భవతీ భిక్షాందేహీలు ఏమి ఉండవు ఆయన దగ్గర. ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ అని రైల్వే దగ్గర ప్లాట్ఫారాల మీద దర్జాగా అడుక్కునే రకము కాదు ఈయన. అలాగే నిలబడతాడంతే పాత్ర పుచ్చుకుని, ఏం మాట్లాడ్డు. తోస్తే వేస్తారు ఎవరన్నా, ఎవరు వేయకపోతే అలా వచ్చేస్తాడు ఆయన. ఈ పూట అలా బయటికి వెళ్ళగానే ఈలోపు అక్కడ పాల సముద్రంలో లక్ష్మీదేవి స్వామివారి దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుతోంది. హఠాత్తుగా ఆయన మొహంకే చూసి పకపకా నవ్వింది. ఏమిటి లక్ష్మీ నవ్వుతున్నావు అన్నట్టు ఆయన. అసలే మీ మొహం అంతంత మాత్రం మహానుభావులు నల్లగా ఉంటారు, నీలమేఘఛాయ శరీరులు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోటింగ్ ఒకటా అంది ఆవిడ. ముఖానికి ఫేస్ పౌడర్ పూసుకున్నారండి, అందరూ పాండ్స్ పౌడర్ లాంటివి పూసుకుంటారు, మీరేమిటండి నల్ల పౌడర్ బొగ్గు పౌడర్ పూసుకున్నారు అన్నది. తెల్లబోయాడు ఆయన, వెంటనే నీళ్ళల్లో చూసుకున్నట్టు ముఖం, పాల సముద్రం కదా స్వచ్ఛంగా కనపడుతుంది. నిజమే ముఖం అంతా ఎవరో బొగ్గు పోసారు ఇంత. వెంటనే ఆయన తను మళ్ళీ పక్కపక్కనవి, లక్ష్మి ఏం చెప్పమంటావు, భూలోకంలో నాకు ఒక మహాభక్తుడు ఉన్నాడు, రోజు విష్ణు సహస్రనామం చదువుతున్నాడు, అయినా అతని కడుపు నిండడం లేదు, ఇవాళ వాళ్ళ ఆవిడ విశ్వంభరనామం ఎందుకు కడుపు నింపందానికి అన్నది. దాంతో కోపం వచ్చి నా నామాన్ని తాళపత్రాల్లో ఉన్నదాన్ని బొగ్గు పెట్టి కొట్టేశాడు. అక్కడ కొడితే భక్తుడి దెబ్బ ఇక్కడ ముఖానికి పూసేసింది. ఇది మొత్తం భక్తులు అంటే అలా ఉంటారట. ఇప్పుడు అర్థమైందా మీకు? భూలోకంలో మేము పువ్వు వేస్తున్నాం, పాదాల దగ్గర ఇది ఆవిడ దగ్గరికి పెడుతున్నట్టు వెళ్ళి తీరుతుంది మీరు విశ్వాసంతో వేస్తే. ఇది విగ్రహం కాదు, మీ నిగ్రహానికి ఒక సూచన. నిజానికి అది విగ్రహంగా కాకుండా సాక్షాత్ సరస్వతి అనుకోవాలి, సాక్షాత్ శివుడు అనుకోవాలి, సాక్షాత్ విష్ణు అనుకోవాలి. అంత భావన ఉంటేనే పూజలు ఫలిస్తాయి. లేకపోతే ఏముంది? యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నారు. ఎంత మనకి విశ్వాసం ఎక్కువ ఉంటే అంత బాగా ఫలిస్తుంది అన్నారు. అసలు భగవంతుడి మీద మనకి ఎంత బాగా భక్తి ఉంటే, ఎంత బాగా మనం సమర్పిస్తే అంత తొందరగా అవి స్వీకరిస్తాడు. మనకి భావన లేకపోతే ఉపయోగం లేదు. అతడు పరమభక్తుడు, నన్ను నమ్మాడు, నేను కడుపు నింపలేదని ఆయన కోపం వచ్చింది, అందుకే కొట్టేశాడు, ఆ బొగ్గు నాకు తగిలింది. అలాగే మానవులను కూడా మనం, అమ్మవారు నిజంగా అమ్మవారు అనుకుని ఒక పువ్వు ఇక్కడేస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలాగా చెప్పి స్వామి ఊరుకున్నట్ట. అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి అంది, ఏమండి ఇన్నాళ్ళు శ్రద్ధాశక్తులతోటి మిమ్మల్ని తెగ కొలుస్తున్నాడు కదా ఆ భక్తుడు, విశ్వంభరాయ నమః విశ్వంభరాయ నమః అంటూనే ఉన్నాడు కదా, మరి ఎందుకండి వాడికి మాట వరసకు కూడా ఇంత ఐశ్వర్యం ఇవ్వడం లేదు అంటే, ఏం చెప్పమంటావు దేవి, ఈ జన్మలో కూడా చాలా భక్తుడు సందేహం లేదు, కానీ గత జన్మలో ఇంటికి వచ్చిన వాడికి తోటకూర కాడ కూడా పెట్టలేదట, ఎప్పుడు ఎవడికి దానం చేయలే, మంచినీళ్ళు ఇవ్వలా, ఆ జన్మలో తిరస్కరించాడు, ఆ పాపం ఇప్పుడు అనిపిస్తున్నాడు. అదాన్న దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఎప్పుడు ఎవడికి దానం చేయకపోతే ఆ దానం చెయ్యని దోషంతో దరిద్రుడై పుడతట. ఈ జన్మలో ఒక వ్యక్తి దరిద్రుడు అవుతున్నాడు, ఒకడి ఇల్లు లేదు, ఎప్పుడు ఎవరి దగ్గర ఇల్లు కొట్టేసి ఉంటాడు, వాడికి ఇల్లు ఇచ్చి ఉండడు వాడు, దేవాలయాలు భూముల వేలం వేసేసి కనిపించిన వాటిని ఆక్రమించి జెండాలు పాతేస్తామంటే కుదరదు. అది అది ఎవడిది, ఎవడికి ఎంత ఏదో అది వాడి దగ్గరే ఉండాలంతే. దౌర్జన్యంతో మోసంతో ఇంకోటో లాగడం కాదు, ప్రతిదానికి ఒక ధర్మం ఉన్నది, ఒక శాస్త్రం ఉన్నది, ఒక విధానం ఉన్నది. అది మానేసి ఎవడికి దానం చేయకుండా ఇతరులు కొట్టేస్తే వచ్చే జన్మలో దాని పాపం అనిపిస్తాం. ఇప్పుడు తెలియదు మనకి, పట్టించుకోం. ఆ వచ్చినప్పుడు కష్టం బాబోయ్ అనిపిస్తుంది, అప్పుడు వాడు వెనక్కి రాలేడన్నమాట. అందువల్ల దారిద్ర్యం ఎందుకు వస్తుందంటే దానం చేయకపోవడమే. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు మళ్ళీ? కరోతి పాప, మళ్ళీ పాపం చేస్తాడు. ఈ జన్మలో దారిద్ర్యం వల్ల బతకాలి కదా, అంచేత ఎవరిది కొట్టేద్దామా, ఎవరి చెప్పులు పట్టుకుపోదామా, ఎవడి జేబులు చేయడదామా, ఎవడు సెల్ ఫోన్ ఎత్తుకుపోదామా, ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. పాపం వల్ల ఏమవుతారు మళ్ళీ? పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం వల్ల మళ్ళీ ఖచ్చితంగా నరకానికి వెళ్ళి తీరతాడు. మళ్ళీ ఏమవుతుంది? పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడు అవుతాడు. పునరేవ పాపి, మళ్ళీ పాపం తప్పదు. ఇది ఒక చక్రం వెళ్ళిపోతూనే ఉంటుంది. వీడి పూర్వజన్మ యోగం అయినా ఈ జన్మలో ఇంక ఇప్పటిదాకా చేశాడు కనుక ఇక ఆ దోషం పోయినట్టే, ఇక నేను అనుగ్రహిస్తాను అని వెంటనే స్వామివారు లక్ష్మీదేవికి చెప్పి భూలోకానికి వచ్చాడు. ఆ బ్రాహ్మణ అలాగా యాయవారానికి బయటికి పోయాడు, ఈ బొగ్గుతో దీన్ని కొట్టేసి నామాన్ని. వాళ్ళ ఆవిడ ఇంట్లో కూర్చుంది, దిక్కు మాలిన భర్త దొరికెను, దిక్కు మాలిన భర్త దొరికెను అని పాడుకుంటుంది పాపం ఆవిడ. రామనామస్మరణ ఆవిడకి రోజు మొగుడు తిట్టుకోవడం నా స్మరణ అనమాట కోపంతో. ఆ సమయానికి ఎవరండి లోపల అంటే, ఎవరేమిటి, మా ఆయనే ముష్టికెళ్ళాడు, మళ్ళీ మా ఇంటికో ముష్టాడు కూడా నా పండి పండి అంది. లేదమ్మా, మీకు సంతృష్టి కలిగించడానికి వచ్చాను తప్ప, పుష్టిగా ఇవ్వడానికి వచ్చాను తప్ప ముష్టికి రాలేదు, కొంచెం బయటికి రా అనగానే మా ఇంటికి ముష్టి కాకుండా ఇవ్వడానికి వచ్చేవాళ్ళు ఉంటారా అనుకుంది ఆవిడ. ఆ గుడిసి తలుపులు మెల్లిగా తీసుకు బయటకు వస్తే పాప ఒక ఆయన మంచి నల్లగా ఉన్నాడు, ఒరిజినల్ కలర్తో. ఆ ముఖం మాత్రం అడ్డంగా ఇలాగ తుండోటి కట్టేసుకున్నాడు, పాగా అలాంటిది. చాలా అందంగా ఉన్నాడు చూడడానికి, మిగతా శరీర అవయవాలు నీలంగా ఉన్నా నలుపులో నాణ్యం, ఏం స్వభావ అయమానంగా ఉన్నాడు మహాత్ముడు. ఆయన కూడా వెనకాతల పరివారం, ఆ పరివారం వెనకాతల ఓ పక్కన ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఒకటే ఒకటి పోయి బాబోయ్, ఏమిటి సామానంతాను, మీరేమన్నా సర్కస్ వాళ్ళ అంది. సర్కస్ కాదమ్మా, మీ ఆయనంటే మాకు అభిమానం, ఆయన సేవకులను తల్లి, ఇవన్నీ మీకు ఇవ్వడానికి వచ్చాం,
ఆయనకి ఇవన్నీ నాకే అని పడిపోయింది ఆవిడికి. తెరాల్సిసి వచ్చినది పని తట్టుకోలేదు. నిజంగా భగవంతుడు అంతా ఒకేసారి ఇస్తే ఆనందం తట్టుకోలేక నిజమేనా అంది. అవునమ్మా, ఆ ఏనుగుల మీద అన్ని నగలు, ఈ గుర్రాల మీద అన్ని నవరత్నాలు, ఆ రథాల్లో ఉన్నవన్నీ రకరకాలైనటువంటి కాసులు, ఇక వెనకాతల ఈ ఒంటెల మీద వాటి మీద 10 ఏళ్లకు సరిపడేటటువంటి పప్పు ధాన్యాలు ఉప్పు ధాన్యాలు అవన్నీ పట్టుకొచ్చేసాం. ఈ సంపదలతో యావజ్జీవితమే కాదు కొన్ని వేల సంవత్సరాల పాటు మీ తరతరాలు సుఖంగా బతుకుతాయి. ఇవన్నీ మీ ఆయనకి ఇవ్వడానికి వచ్చానమ్మా. ఎప్పుడో అప్పు తీసుకున్నాను, అప్పు తీరింది, ఇప్పుడు నాకు వడ్డీతో పట్టుకొచ్చాను నీకు. నాయన మంచివాడు నాయన, కాసిన మంచినీళ్ళు ఉంచుకుంటావేంటి? అప్పటిదాకా ఏమల్లా ఇన్ని సంపదలు పట్టుకొచ్చాడు కదా, ఆ మాత్రం మంచినీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడేదిట. కాస్త తీర్థం పుచ్చుకుంటామంటే తీర్థం వద్దు తల్లి, ఒక్క కోరిక కోరుతున్నాను. మీ ఆయన నా ముఖానికి ఒక ప్రత్యేకమైనటువంటి సుగంధ ద్రవ్యం పూశాడు, ఆ ద్రవ్యాన్ని కాస్త తొలగించమని చెప్పమ్మా, ఆ అంజనం తొలగించమను. మా ఆయనండి, మా ఇంట్లో అసలు ఏ పౌడర్లు ఉండవండి, ఎవడికి పోయిరండి, మా దగ్గర ఏమీ లేతే మీకేం పూశాడో అంది ఆవిడ. నీకు తెలియదులే తెల్లి, ఆయన పూశాడు నా ముఖానికి ప్రత్యేకమైనది ఔషధం. వచ్చాక కాస్త చెప్పంటే చెబుతానండి, ఇంత ఐశ్వర్యం ఇచ్చాక మీ ముఖానికి పోస్తాడమ్మ ఆయన, డెప్ మీద ఇచ్చైనా సరే మీ ముఖం మీద ఉండేది తొడిపించేస్తాను నేను అందుట ఆవిడ. సరే ఈయన వెళ్ళిపోయాడు అవన్నీ అక్కడ వదిలేసి. ఈలోప ముష్టెత్తుకోవడానికి తిరిగి 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 విసిగిపోయాడు. అప్పుడు ఎక్కడ ఏం దొరకలేదు పాప ఆ వెర్రి బ్రాహ్మడికి, ఆ యాయవార బ్రాహ్మడికి విసిగిపోయి చివరికి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఈ పూట మళ్ళీ మా ఆవిడ ఏం తిడుతుందో లేనిపోను గొడవ. ఇవాళ కనీసం రోజు 4 బూర్లు ఇంత అంత కూర వచ్చేది ఏమీ లేవు ఇవాళ అనుకుని ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఎటు చూసినా ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, ఎవడో వచ్చినా గుడిసి తన్నేసాడేమో అనుకున్నాడు ఈయన. ఇంతలో వీళ్ళు ఆవిడ శుభ్రంగా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి మాయించి నగలు పెట్టేసుకుని పోయి బాబు అమ్మవారిలాగా దిగిపోయింది. ఇలాగ దిగిపోయి మంగళహారతి పళ్ళెం పొచ్చుకొచ్చింది దీనికి, ఈ ముష్టి ఆయన దగ్గరికి. గైకో నా విహారతి గౌరీదేవి అని పాటలు పాడుతూ వస్తుంటే ఈయన, తప్పమ్మా పరస్త్రీవి నా దగ్గరకు వచ్చి మంగళహారతి ఇవ్వకూడదు అన్నట్ట. మీ మొహం నేనండి అంది. ఓ ఇంత చక్కగా మాట్లాడేది మా ఆవిడ తప్పెవరు అనుకుని, కంఠం చూస్తే నువ్వు మా ఆవిడలాగే ఉన్నావు కానీ నీ రూపం చూస్తే అద్భుతంగా ఉన్నావంటే మీరు అలా వెళ్ళగానే ఎవరో ఒక ఆయన ఇచ్చాడండి నల్లగా ఉన్న కుర్రాడు ఒకడు, ఎంత ముచ్చటగా ఉన్నాడో కుర్రాడు, కాసిన మంచినీళ్ళు ఇద్దామంటే తాక్కుండా పోయాడు పాపం, ఏం చేస్తాం ఇవన్నీ ఇచ్చాడు అనగాని ఆయన ఇవిడే నాకివ్వడానికి నేను ఎప్పుడు ఎవరికి బాకీ లేనే అన్నాడు. లేదండి మీరు బాకీ ఉన్నారట, అదంతా వడ్డీతో ఎంత అయిందంటే చక్ర వడ్డీతో తెచ్చాడు. ఎవరిదో సొమ్మేనేమో లేనిపోయిన కూడా పాపం అంటే మీ మొహం, మన ఇంటికి పట్టుకొస్తే ఎవరిదో సొమ్మని ఎవరికైనా ఇచ్చారంటే కాళ్ళు ఇరగకూడదాన్ని. సరే ఏం చేస్తాడు నేను మాట్లాడట్లా. అంతలో ఆవిడకి ఏదో గుర్తుకొచ్చింది, ఏమయ్యా దిక్కుమాలిన కూడా నువ్వును, ఆయన పాప ఇంత సొమ్ము ఇచ్చాడు, ఆయన ముఖానికి ఏదో నల్లగా పూసావట్టు నువ్వు అంజనం తుడిచేయి, ఆయనకి నేను మాట ఇచ్చానంది. అప్పుడు వెలిగింది దీనికి, అమ్మమ్మమ్మమ్మ వచ్చినవాడు కృష్ణుడే వెర్రిమొహమా, ఆ నల్లగా పూసిన అంజనం మరేదో కాదు, పొద్దుటి పూట విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే విశ్వంభర నామం పనికిరాదా కృష్ణుడికి, నువ్వు తిట్టావు నేను వెనక ముందు చూడకుండా బొగ్గు పెట్టా నామం కొట్టేశాను, ఎంత పొరపాటు చేసేసానే, ఎంత ఆశ్చర్యం ఈ సృష్టి రహస్యం, రోజు నిన్ను తిట్టే ఆవిడకేమో కనపడతావా, మా ఆవిడ ఎప్పుడు కృష్ణుడు లేడు దేవుడు లేడు విష్ణువు లేడు అని తెగదిట్టేది, ఆవిడకి దర్శనం ఇచ్చావు, నేను భక్తితో శ్రద్ధతో ఉపాసన చేస్తున్నాను, అలా ఉపాసన చేస్తున్న నాకు పొరపాటును కూడా దర్శనమివ్వవా, ఏం ఆశ్చర్యం కృష్ణ అని ఏడుస్తూ అది వదిలిపెట్టేసి ఏడ్చుకుంటూ పోయేట సముద్ర తీరం దాకా. ఎంత వెతికినా ఎంత గింజుకున్నా మహానుభావుడికి ఇక కృష్ణుడి దర్శనం కాల. అప్పుడు ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, నాయన ఎందుకయ్యా ఏడుస్తావు, నువ్వు ఎంత ఏడ్చినా సరే ఇక నీకు దర్శనమివ్వను, ఎందుకనంటే నీకు ఇంకా దర్శనానికి కావలసిన సంస్కారం చాలా అవసరం, ఇప్పట్లో రాదు. మహానుభావ నువ్వు భక్తుడివే కానీ పూర్వజన్మ దోషం వల్ల నీకు ఈ జన్మలో ఐశ్వర్యం లభించలేదు, ఆ పాపం కూడా పోయింది, ప్రాయశ్చిత్తం అయిపోయింది నాయన, నీకు రాబోయే జన్మలో ఉత్తమ జన్మలు వస్తాయి, ఈ జన్మలో ఈ సుఖాలు అనుభవిస్తావు, వచ్చే జన్మలో మంచి భక్తుడు అయిపోతావు ఇంకా బాగా, ఆ జన్మలో తరచుగా నన్ను చూడగలుగుతావు, తొందరపడి భగవంతుడి యొక్క నామాలకు విలువ లేదని కొట్టేకి అన్నట్ట. అలాగే స్వామి తొందరగా ముందు వెళ్ళి ఆ బొగ్గుతుడు లేకపోతే నా ముఖం మా ఆవిడికి చూపించలేక గుడ్డ కట్టుకున్నాను అన్నట్టు పైన స్వామి. స్వామి క్షమించనుకుంటూ, మరి మా ఆవిడికి ఎందుకు కనిపించావు నాకు కనబడలేదన్నట్ట. అదే తమాషా నాయన, నీకంటే మీ ఆవిడ ఎక్కువసార్లు తలుచుకుంది, నువ్వు రోజు ఒకసారో 2 సార్లు విష్ణు సహస్రనామం చేస్తావు, ఆవిడ పొద్దున సాయంకాలం దాకా ఈ కృష్ణుడిని పొగుడుతున్నాడు మా ఆయన, ఈ కృష్ణుడిని స్తోత్రం చేస్తున్నాడు, ఈ కృష్ణుడు దేవుడు అంటున్నాడు, ఈ కృష్ణుడు దేవుడు లేడు, దెయ్యం లేడు, కృష్ణుడు లేడు, కృష్ణుడు లేడు అని 100,000 సార్లు అందిట. ఉన్నాడన్నవాడు 1000 సార్లే చదివాడు, లేడన్నవాడు 100,000 సార్లు అంది, ఇది పెద్ద సమస్య. అందువల్ల
వైరముతో భగవంతుణ్ణి తలుచుకున్నట్టుగా భక్తితో కూడా మనం తలుచుకోం. భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో నారదుడు చెప్పిన మాట అదే ధర్మరాజుతోటి, వైరానుబంధనంబున చేరిన క్రియ విష్ణుదేవు చిరతర భక్తి చేరగరాదని తోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమునన్. వైరముతో చేరినంత తొందరగా ఆ విష్ణుదేవుణ్ణి భక్తితో పొందలేమని అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే వైరం వల్ల ద్వేషం వల్ల ఎక్కువసార్లు తలుచుకుంటారు. ఈవిడ కూడా అస్తమాటు కృష్ణుడిని తిట్టడం వల్ల ఎక్కువసార్లు తలుచుకున్నది. ఆ పుణ్యం వల్ల ఒక్కసారి అదృశ్య రూపంలో కాకుండా మారు రూపంలో దర్శనమిచ్చాను నేను. కానీ ఆ భక్తి కంటే నీ భక్తి గొప్పది, కంగారు పడకు వెళ్ళిరా, సుఖభోగాలు అనుభవించాను ఆడే. ఎందుకు చెబుతున్నానంటే ఆయన నిజంగా విశ్వంభరుడే. మనకి ఏది ఇవ్వాలో ఏమిటో ఆయనకి తెలుసు. మనం అంత దృఢమైన అచంచలమైన విశ్వాసంతో కొలవాలి. కొలిస్తే ఆ నామప్రభావం ఉండి తీరుతుంది. అలా శివుడు ఎంతోమందికి ఐశ్వర్యం ఇచ్చాడు. తనని నమ్ముకున్నవాడికి, కుబేరుడికి కాశీఖండంలో విశ్వంభర అన్నంత మాత్రం చేత వెళ్ళి అష్టసిద్ధులు ఇచ్చేలా, సమస్తం ఇవ్వలాయినా అంచేత. అటువంటి విశ్వంభరుణ్ణి, విశ్వానికి వరాలు ఇచ్చేవాణ్ణి, విశ్వానికి సంహారాన్ని చేసేవాణ్ణి, విశ్వ సంహార కారణుణ్ణి, అసలు కారణములకు కూడా కారణమట ఆయన. నరకం నుంచి ఉద్ధరించేవాడు ఆయన. జ్ఞానప్రదాత, జ్ఞాన బీజస్వరూపుడు, జ్ఞానానందుడు ఆయన, సనాతనుడు. ఇక అంతటి ప్రాచీనుడు మరొకడు లేడనమాట. ఆనందాలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ జ్ఞానం వల్ల వచ్చే ఆనందం ఇంకెవరికి ఏ ఆనందముకి సాటిరాదు. అది ఒక్కొక్కడికి కాస్త మైసూరు పాకం తింటే ఆనందం వస్తుంది, అదంతసేపు తిన్నాక 5 నిమిషాలు పోయాక మళ్ళీ నానాబాధ పెట్టచ్చు అది. ఒక్కొక్కడికి సినిమా చూస్తే ఆనందం, ఒక్కొక్కడికి పక్వాన్ని పొడిస్తే ఆనందం, ఒక్కొక్కడికి పురాణాలు మధ్యలో వచ్చి పాడి చేస్తే ఆనందం, ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆనందం. కానీ ఈ ఆనందాలు కాదు, జ్ఞానము వల్ల వచ్చే ఆనందం మాత్రం శాశ్వతము అన్నారు. అటువంటి శాశ్వతమైన జ్ఞానానందాన్ని లోకానికి ఇచ్చేవాడు అన్నారు ఆయన. అటువంటి వాణ్ణి చూచాడు, నమస్కారం చేశాడు వినయంగా. ఆ మహాదేవుడు వామదేవుడు ఇలా అన్నాడు, నాయనా నీవు ఎటువంటి వంశంలో పుట్టావో నాకు తెలుసు. ఇదిగో బ్రహ్మదేవుడు నా పక్కన ఉన్నాడే, ఈయన సకల లోకాలకి శ్రేష్ట. ఈయన నుంచి మరీచి అని పేరు కలిగిన ఒక ప్రజాపతి పుట్టాడు. ఆ మరీచి కొడుకే కశ్యప ప్రజాపతి. ఆ కశ్యపుడికి దక్షుడు తన కుమార్తెల్లో 14 మందినిచ్చి పెళ్లి చేశాడు. అందులో ధనువు అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడికి 10 మంది కొడుకులు పుట్టారు ముందు. వాళ్ళు మహాశ్రేష్ఠులు. అందులో విప్రచిత్తుడు అనేవాడు చాలా గొప్పవాడు. శుక్రాచార్యుని గురువుగా చేసుకుని యజ్ఞం చేశాట. పుష్కర క్షేత్రం అనే క్షేత్రం ఉన్నది, ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నది. అతనికి దంభుడికి నిన్ను కుమారుడిగా ఇచ్చాడు. నువ్వు దంభకుమారుడివి, శంఖచూడ మహావీరుడివి, నువ్వు కూడా సామాన్యుడు కాదు, పూర్వం గోలోక నివాసివి. రాధాశాపంతో శంఖచూడుడిగా పుట్టావు. నీ భార్య తులసి కూడా కారణ జన్మురాలు, లక్ష్మీస్వరూపిణి. నీలాంటి వాళ్ళు ఈ తుచ్ఛమైన సామ్రాజ్యాలు కోరుకోరు, విష్ణుభక్తి సామ్రాజ్యం కోరుకుంటారు. కానీ నువ్వేమిటయ్యా దేవతల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని సామాన్యుడిలాగా అల్లరి చేస్తున్నావు? ఇచ్చేయి దేవతల రాజ్యాన్ని వాళ్ళకి, నువ్వు హాయిగా భగవద్ధ్యానం చేసుకుంటూ పో, ధర్మాన్ని మర్చిపోకు. శంఖచూడ కృతయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపరంలో 2 పాదాల మీద, కలియుగంలో 1 పాదం మీద ధర్మం నడుస్తుంది. వాటిని పాడు చేయడం న్యాయం కాదు. సత్యయుగారంభానికి ముందు కలియుగంలో పూర్తిగా ధర్మం క్షీణిస్తుంది. క్షీణిస్తే ఆ క్షణమే ఆ యుగమే నశిస్తుంది, భూమి నశిస్తుంది. ఒకప్పుడు చరాచర జగత్తంతా జలప్రళయంలో మునిగిపోయినప్పుడు కృష్ణుడొక్కడే మర్రాకు మీద దర్శనమిస్తాడు. అటువంటి వాణ్ణి నువ్వు దర్శనం చేసుకుని కూడా పార్షదుడిగా ఉన్నావు. ఆ సర్వేశ్వరేశ్వరుడు భక్తులకి రాగద్వేషాలేమిటి? ఆ కృష్ణుడు ఎటువంటి వాడో చెబుతున్నాను విను. సచ ప్రకృతి రూపశ్చ సయేవ పురుష స్మృతః సచాత్మా సర్వజీవశ్చ నానారూపధరః పరః కరోతి సతతం యోహి తన్నామ గుణకీర్తనం. కాలం మృత్యుం సజయతి జన్మరోగం జరాంభయం. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయనే తన శరీరాన్ని ప్రకృతి పురుషుడని 2 భాగాలు చేసుకున్నాడు. అదిగో ఆ ప్రకృతిగా పిలువబడే ఆవిడే ప్రేమైక స్వరూపిణి రాధ. ఆ పురుష స్వరూపమే ఈ స్వామి. ఆయన ఆత్మ రకరకాల రూపాలు ధరిస్తున్నాడు. ఇన్ని రూపాలుగా ఉన్నాడు, ఇన్నిటిగా ఉన్నాడు ఆయన. దీనికి మళ్ళీ అతీతంగా పరుడై కూడా ఉన్నాడు. సర్వకాల సర్వావస్థలలో ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణుడి దివ్య గుణ నామ సంకీర్తనం చేసేవాడికి
కాలం ఏమీ చెయ్యలేదు, కాల ప్రభావానికి వాడు గురుకాడు, మృత్యువు వాడిని ఏం చెయ్యదు. ఈ జన్మ రోగాదులు ఏవి వాడిని అంటాం, భయజ్వరాదులన్నీ అవలీలగా చేయించగలడు వాడు. నాయన, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శరీరమే మూడు భాగాలయ్యింది, అదే మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులంగా విభజింపబడ్డాం. మేము ముగ్గురం ఒకటే. నువ్వు కృష్ణభక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడివై ఉండు, నేను అలా ఉన్నాను, అందుకే మృత్యువుని జయించాను అన్నట్టు ఆయన. మహాత్మ, నువ్వు చెప్పిందంతా నిజమే కాదని నేను అన్నా, కానీ రాక్షస జాతిలో పుట్టా, ఒక జాతిలో పుట్టాక ఆ జాతిని కాపాడవలసిన బాధ్యత ఒకటి ఉన్నది. నేను ఇంతకాలం దేవతలను ఉపేక్షించడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. మా పూర్వుడు బలిచక్రవర్తి ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని మోసం చేసి మా కృష్ణుడు అంతటి వాడు ఆయన సామ్రాజ్యం లాగేశాడు. ఎప్పటికప్పుడు దేవతలంతా కుట్రలు పన్ని రాక్షసుల్ని పాడు చేస్తున్నారు, దేవతలకు విజయం వస్తూ చివరికి వాళ్ళే ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అందరినీ చంపేయడమేనా? క్షీరసాగర మథనంలో కూడా అమృతం వస్తే అమృతం అంతా దేవతల పాలయ్యింది, చివరికి రాక్షసులకి కళ్ళు తప్పే మిగల్లా. క్రీడా పాండమిదం విశ్వం కృష్ణస్య పరమాత్మనః యదా దదతి యస్మై సహ తస్యైశ్వర్యం భవేత్ తథా. నేను ప్రస్తుతం వీళ్ళని రక్షించాలి. ఈ రక్షణలో ప్రాణం పోతుందని తెలుసు. ఎందుకనంటే అసలు ఈ లోకాలన్నీ ఏమిటి, ఈ సమస్త జగత్తులు కూడా శ్రీకృష్ణుడి యొక్క క్రీడాభాండం, ఆయన ఆడుకునేటటువంటి ఒక గొప్ప క్షేత్రం, ఆడుకునే ప్రదేశం ఈ సృష్టి అంతా కూడా. ఈ సృష్టి అంతా ఆయన లీలలు. అందుకే నీలీలారూపమండ్రు నిపుణులు కృష్ణ అని మనకి నలకోపరమణిగ్రీవులు చెట్ల రూపంలోంచి ముక్తి పొందగానే కృష్ణుడిని స్తోత్రం చేశారు. స్వామి, బాలుడవి నీవు, పరుడ వనాలంబుడ అధిక యోగి వాద్యుడవు, తనుస్థూలాకృతి యోగ విష్ణువు విశ్వము, నీ లీలారూపమండు నిపుణులు కృష్ణ అంటాడే. ఇదో పై పైన కనిపిస్తున్న ఈ స్థూలాకృతిలో ఉన్న విశ్వములన్నీ నీ లీలారూపాలు కృష్ణ అంటాడే. అవి ఆయనవి. ఆయన ఎవడిని అనుగ్రహిస్తాడో వాడికి ఐశ్వర్యం, ఆయన ఎవడిని శిక్షిస్తాడో వాడికి ఆ క్షణమే నాశనం తప్పదు, పతనం తప్పదు. దేవతలకి దానవులకి అనాదిగా యుద్ధం తప్పడంలా. కొంతకాలం దేవతలు విజయం పొందితే కొంతకాలం రాక్షసులు విజయం పొందుతారు. రాక్షసుల తర్వాత దేవతల రాజ్యానికి వస్తారు, దేవతల తర్వాత మళ్ళీ రాక్షసుల రాజ్యానికి వస్తారు. ఈ విషయంలో దేవతలు కూడా పక్షపాతంతో ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, యుద్ధం చేసి తీరుతాను, నువ్వు మహానుభావుడు గనక సమానంగా ఉండు మా ఎడల అన్నట్ట. రాజా, యుక్తియుక్తంగా బాగా పలికావు, కానీ కర్మసిద్ధాంతం ఒకటి ఉంటుంది, అది నీకు తెలుసు. ఇంద్ర పదవి పూర్తి కాకుండా బలాత్కారంగా దాన్ని లాగడం దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకోవడమే. నీతో యుద్ధం చేసి తీరుతాను, నీకు మరణము తప్పదు, అయినా నువ్వు అదృష్టవంతుడివి. మహాదేవుడితో యుద్ధం చేసి మరణిస్తే అది కీర్తే, చస్తే చచ్చాడు కానీ ఒక గొప్పవాడి చేతిలో చావాలి, పనికి వాళ్ళని చావెందుకు. సరే, కానీ తక్షణమే దేవతలకు అధికారం అర్పించు, లేదా వెంటనే యుద్ధానికి వచ్చి ఆలస్యం చేయకన్నట్ట. శంఖచూడు యుద్ధానికే సంసిద్ధుడయ్యాడు, ఇంటి దగ్గర కౌరు పెట్టాడు, శ్రీకృష్ణ కవచం ధరించాడు, ఘోర యుద్ధం సాగింది. యుద్ధంలో ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా శివుడు వాడిని చంపలేకపోయేవట్ట, ఎందుకని కృష్ణుడి కవచం అడ్డుపడుతోంది. చివరికి శ్రీకృష్ణుడు ఈ విషయం కనిపెట్టి, ఓహో ఈ కవచం ఉన్నంత వరకు శివుడి యొక్క అస్త్రాలు వీణేం చేయలేవు, అందుకని వెంటనే ఒక బ్రాహ్మణ వేషం ధరించాట యుద్ధరంగంలో వచ్చి. సరిగ్గా ఆ 9 రోజులు యుద్ధం జరిగింది, 10వ రోజు యుద్ధం ప్రారంభం కాబోతోంది, ఉదయమే వచ్చాట బ్రాహ్మణోత్తమ. ఈ పూట యుద్ధానికి వెళ్ళబోతుంటే తమరు స్వయానికి వచ్చారు. ఈ సమయంలో ఎవరు ఏం అడిగితే అది ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నట్టు. నీ కవచం కావాలన్నాడు ఆయన. పక్కనే శుక్రాచార్యుడు కనిపెట్టేశాడు. ఏమయ్యో ఇలారా, మీ వంశంలో బలిచక్రవర్తిని ఉండేవాడు పూర్వం, అతని దగ్గరికి విష్ణువు వామనుడి రూపంలో వచ్చి 3 అడుగులు అడిగితే ఆ రోజు ఇవ్వద్దని చెప్పాను, వాడు వినలా, సర్వనాశనం అయిపోయాడు. ఆనాడు విష్ణువే వచ్చాడు, లోకాలు ఆక్రమించాడు, అది నీకు తెలుసు. ఇప్పుడు వచ్చినవాడు కూడా విష్ణువే. యుద్ధరంగంలోకి వెడుతూ ఉంటే ఏ ధనమో, గోవులు అడక్క, భూములు అడక్క, ఇంకేవో అడక్క, కేవలం నీ కవచం అడుగుతున్నాడు. సందేహం లేదు, నా మనస్సు కీడు శంకిస్తోంది, వీడు సామాన్య మానవుడు కానోపడు సుమా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, నా మాట విని ఇవ్వద్దన్నట్ట. మా ఆయన కూడా చిరునవ్వు నవ్వాడు, అయ్యా బలిచక్రవర్తి ఇచ్చాడు, కీర్తి మిగిలింది ఆయనకి, పరమాత్మ భక్తుడు ఆయన, శరీరం ఎలాగైనా తప్పదు, ఇస్తానని మాట ఇచ్చాక ఈయన కాదనను అని అప్పుడు ఆ కవచం తీసి ఇచ్చేసేట. ఇచ్చేసి యుద్ధరంగానికి బయలుదేరాడు. ఈలోపు ఆ కవచం సేకరించి కృష్ణుడు అచ్చం శంఖచూడుడిలా తయారయ్యాడు. శంఖచూడు భార్య తులసి గనక వ్రతంలో ఉండి సతీవ్రతంలో పాతివ్రత్యంతో ఉన్నంతకాలం వీడికి చావు ఉండదు. అందుకని ఈ కవచం ధరించి శంఖచూడు వేషంలో ఆవిడ ఇంటికి వెళ్ళాట. ఆవిడ లోపల కూర్చొని అమ్మవారిని పూజిస్తోంది. తులసి అని పిలిచాడు ప్రేమగా. అచ్చం స్వామి కంఠం విని వచ్చింది. చూసింది కృష్ణుడిని మారు వేషంలో, శంఖచూడు వేషంలో ఉన్న కృష్ణుడిని. తన భర్తే అనుకుంది, పరమాత్మ లీల కదా మరి. స్వామి యుద్ధరంగంలో వచ్చి వచ్చేసారేమిటంటే, శివుడు నేను యుద్ధం చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు వచ్చాడు, మీ ఇద్దరికి యుద్ధం ఏమిటన్నాడు, నేను కూడా మెచ్చుకుని రాజ్యం దేవతలకు ఇచ్చేశా, దాంతో మా విరోధం పోయింది, యుద్ధం ఆగిపోయింది అన్నట్ట. ఎంత ఆనందం అండి, అమ్మవారి ఉపాసన చేస్తున్నాను, ఇంక ఈ రోజుతో నా పూజ కూడా పూర్తవుతుంది, ఒక గడియసేపు మీరు ఆగిరండి, ఈ హారతి ఇచ్చి కలశం కదుపుతానంది. కలశం కాదు, నాకు ఇవాళ నీ మీద ఎందుకో వెర్రి మమకారంగా ఉంది, వచ్చేయమన్నట్ట. భర్త మాట కాదనకూడదు పతివ్రత గనక ఆయనతో పాటు సేనాగారానికి వెళ్ళింది. ఆమెతో క్రీడకి సిద్ధపడ్డాడో లేదో సరిగ్గా అదే సమయంలో శివుడు ఆవిడ పాతివ్రత్యం భంగమైందని కనిపెట్టి తన శూలం విసిరాట. ఆ శూలం మహావేగంగా వస్తోంది. వెంటనే శంఖచూడు రెండు చేతులు జోడించాడు. ఆ శూలానికి ఎదురు వెళ్ళలేమని తెలుసు. ఆ శూలం నిమేష మాత్రంలో వచ్చింది, వాడి శరీరాన్ని కాల్చి బూడిద చేసేసింది. వాడి శరీరం కింద పడిపడ్డంతో ఆ శంఖచూడు ఎముకలన్నీ చుట్టుపక్కల చల్లా చెదరుగా నదుల్లో పడిపోయాయి. అవే శంఖాలు అయిపోయాయిట. ఆ శంఖాలనే సమస్త దేవతల పూజల్లోనూ వాడుతూ ఉంటారు. ప్రశస్తం శంఖతోయంచ దేవానాం ప్రీతిదం పరం తీర్థతోయ స్వరూపంచ పవిత్రం శంకరం వినా. నారాయణుడు నారదునికి చెబుతున్నాడు ఈ కథ, అది మర్చిపోకూడదు మనం. శంఖం చాలా పవిత్రమైనది. శంఖంలో ఉన్న నీరు తీర్థం శ్రేష్టం. అందుకే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని మన వాళ్ళు అంటారు. కదా అసలు కారణం అదే. శంఖంతో అభిషేకం చేసిన తీర్థం ఇచ్చేటప్పుడు ఆ శంఖజలం పోసిన అది చాలా మంచిది. ఎందుకంటే శంఖజలం సాక్షాత్తు విష్ణుపాదాల నుండి పుట్టిన గంగే. మళ్ళీ భూమి మీద పడకుండా ఉన్న ఆకాశగంగ అన్నమాట అటువంటి దానిది. అపవిత్ర జలం కూడా శంఖంలో పడితే పవిత్రమవుతుంది, శివాభిషేకానికి పనికొస్తుందన్నారు. ఇంకా శంఖం ఒక్క శివుడికే కాదు సకల దేవతలకి ప్రియపాత్రం. ఆ శంఖం ఎక్కడైతే భయ్యను ఊదుతామో అక్కడ మహాలక్ష్మి ఉంటుందని చెప్పారు. శంఖశబ్దో భవేద్యత్ర తత్ర లక్ష్మీశ్చ సుస్థిర. ఎక్కడ శంఖం శబ్దం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందట. అందుకే పూర్వం పూజా సమయంలో ఇప్పటికి కూడా గౌడీమఠం వాళ్ళు కూడా శంఖం భయ్యను ఊతారు. కారణం అదే. చాలా చోట్ల కారణం శంఖశబ్దం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మి అంటే ఆ అయ్యవారి పురుషకారం. ఆయన పురుషుడు, ఆయన పురుషకారమే అమ్మవారు. అంచేత తప్పనిసరిగా శంఖశబ్దం ఉండి తీరాలి అక్కడ. సుస్నాత సర్వతీర్థేషు య స్నాత శంఖవారిన. శంఖజలంతో స్నానం చేస్తే అంటే శంఖంలో నీళ్లు తీసుకోవడం, నెత్తిమీద పోసుకోవడం, అలా స్నానం చేస్తే అటువంటి వాడు ఒకేసారి సకల నదులలో స్నానం చేసిన పుణ్యం పొందుతాడు. ఒక్క నదిలో ఓ పూట స్నానం చేసి రెండో నది దగ్గరికి వెడితేనే తలప్రాణం తక్కువస్తుంది. ఏకకాలంలో సకల నదీ జలాలతో స్నానం చేయడం అంటే అంత తేలిక కాదు. ఆ భాగ్యం కేవలం శంఖజలంతో స్నానం చేస్తే వచ్చి తీరుతుంది. శంఖం సాక్షాత్తు శ్రీహరికి అధిష్టానం అన్నారు. శంఖో హరేహే అధిష్టానం అని. ఎత్ర శంఖస్తతో హరి. ఎక్కడ శంఖం ఉంటే అక్కడ హరి ఉండి తీరతాడు. పూజామందిరాల్లో ఇళ్లల్లో చక్క శంఖం పెట్టుకుంటే అక్కడ విష్ణు కొలువై తీరతట. ఎత్ర శంఖ తతో హరి, అక్కడే ఉంటాడా హరి. తత్రైవ సతతం లక్ష్మీ, అక్కడే ఉంటుంది లక్ష్మి కూడా. అక్కడ అలా అక్కడే ఉంటుంది అంటున్నారు తత్రైవ అని. అంచేత దూరీభూతం అమంగళం, పైగా అక్కడ అమంగళాలు తొలగిపోతాయి శంఖం ఉన్న చోట, సందేహం లేదు. శంఖచూడు చావగానే దేవతలు బ్రహ్మానంద భరితులైపోయారు. ఆ మహాదేవుడి మీద పుష్పవర్షం కురిపించారు. తర్వాత శివుడు ప్రమదగణాలు స్తోత్రం చేస్తూ ఉండగా కైలాసానికి వెళ్ళాడు. తులసి దగ్గర శంఖచూడు వేషంలో వెళ్ళాడు కృష్ణుడు. ఇక్కడ ఈ పని కాగానే ఆయన అంతఃపురంలో నిద్రపోతూ ఉంటే అసలు రూపం వచ్చేసిందిట. ఇప్పుడు కూడా మంత్రశాస్త్రాలకి కొన్ని నియమాలు ఉన్నాయి. అదేమిటంటే నిద్రపోతున్నప్పుడు ఎవరికైనా తన రూపం వచ్చేస్తుంది. ఒక్క మరి కృష్ణుడు అలాంటి సామాన్యమైన మంత్రంతో రూపం ధరించిన వాడు కాదు, కానీ పరమాత్మ అన్ని రూపాల్లో ఉన్నవాడు ఆయన. ఆయనకు కూడా ఈ రూపం ఎందుకు వచ్చింది అంటే తులసీదేవి వ్రత ప్రభావం అటువంటిది. తులసీదేవి ఏకంగా రాధాకృష్ణుల్ని ఆరాధించేదామె. అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి దగ్గర స్వామి కూడా ఇక తన మహిమ ప్రకటించగా అసలు రూపంలోకి వచ్చేశాడు. సరిగ్గా శంఖచూడు చచ్చిపోయే సమయానికి ఈయన తులసి ఉండే అంతఃపురంలో మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న స్వామికి అసలు రూపం వచ్చింది. వెంటనే ఈవిడ, ఎవరు నువ్వు? ఎందువల్ల ఈ మాయారూపం ధరించావు? దీన్ని బట్టి నా భర్త ఈపాటికే మరణం పొంది ఉంటాడు. ఎందుకంటే పరపురుషుడు గనక నా అంతఃపురానికి వస్తే అక్కడ నా భర్తకి మరణం తప్పదు. ఇది బ్రహ్మ ఇచ్చిన వరం. ఎందుకు ఈ మోసం చేసావు అని అడిగితే, తులసి ఈ మనోహర రూపాన్ని చూచి కూడా ఇంకా గుర్తుపట్టలేకపోయావా? నేరే శ్రీకృష్ణుని అన్నట్ట, స్వామి నిత్యం నిన్ను పూజించాను, ఎందుకు ఇంత మోసం చేశావు? నా భర్తను చంపడం కోసం మీ దేవతలంతా కలిసి కుతంత్రం పొందుతారా? ఈ కుట్ర చేస్తారా? అందులో ఏకాంత భక్తుడు శంఖచూడు అంటే నీకు, నీ గోలోక నివాసి, నాకు వైధవ్యం తెచ్చిపెడతావా అని చాలాసేపు దుఃఖం చెంది కాసేపు మూర్చపోయి అతి కష్టం మీద లేచిందట. దయారహిత శ్రీకృష్ణ, మొట్టమొదటిసారి ఆవిడ దయలేనివాడి అయ్యా శ్రీకృష్ణ అంది. ఎంతో కృపాస్వరూపుడివని కరుణాపయోనిధివని నిన్ను గురించి ఉపనిషత్తులు వర్ణించాయి. మేం కూడా ఇంతకాలం నువ్వు దయాసముద్రుడివనే కొలిచాం. ఇంత నిర్దయుడివై మమ్మల్ని మోసం చేసి నువ్వేం బావుకుంటావు? నీ హృదయం పాషాణంతో సమానం. అందువల్ల నువ్వు రాయి అయిపోయి భూమి మీద పడి ఉండని చెప్పించేసిందిట. నీ హృదయం పాషాణం, నువ్వు కూడా పాషాణమూర్తి అయిపోవంది. ఆ శాపం విని కూడా స్వామి చిరునవ్వుతోనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ పొరపాటు చేశానని గ్రహించి కాళ్ళ మీద పడి, క్షమించు, నువ్వు రాయి అయిపోతేలాగా మరి మళ్ళీ అన్నదట. అప్పుడు హరి, తులసి, నువ్వు సామాన్యురాలివి కాదు. ప్రస్తుతం తాత్కాలికమైన దుఃఖంతో నన్ను గ్రహించలేకపోతున్నావు. నీ భర్త నాలో ఒక భాగం, శంఖచూడు రాధాపచారం చేసి భూలోకంలో రాక్షసుడై పుట్టాడు. నువ్వు కూడా అంతే. రాధాదేవి చెలికెత్తివి, భూలోకంలో శాపవశాత్తు వచ్చావు. మీరు ఎంతకాలం భూమి మీద ఉండాలో ఆ కాలం పూర్తయిపోయింది. కాలం పూర్తయ్యాక ఇంకా భూమి మీద ఉండే అర్హత ఎవ్వడికీ లేదు. ఆ శరీరం విడిచిపెట్టేయాలి, మళ్ళీ తమ లోకానికి పోవాలి, లేదా మరో శరీరం ధరించాలి. మీరు దివ్యమూర్తులు కనుక దివ్యలోకాలకి పోవాలి. నీ భర్త శివుడి చేతిలో మరణం పొందాడు. పరమేశ్వరుడి చేతిలో మరణం అంత తేలిక కాదు. ప్రస్తుతం గోలోక పరంధామని చేరాడు. నువ్వు కూడా పరమ పతివ్రతవి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి నాకు ప్రేమపాత్రురాలైన రాధాదేవి దగ్గర శాశ్వతంగా విరాజిల్లెదవుగాక. నన్ను నువ్వు శపించావు, ఆ శాపం అనుభవించి తీరాలి. పతివ్రతల శాపాన్ని పరమాత్ముడు కూడా అనుభవించవలసింది. నీకు తెలియందేముంది? కేవలం ఒక్క పతివ్రతని పరీక్షించడానికి వెళ్ళి త్రిమూర్తులు ఆవిడ చేతిలో కీలుబొమ్మలం అయ్యాం. పూర్వం ఒకప్పుడు అనసూయాదేవి పరమ పతివ్రత అని లోకాలన్నీ పొగిడాయట. అందులో నారదుడు కూడా స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రహ్మానంద భరితుడై వచ్చాడు. బ్రహ్మవైవర్తాది పురాణాల్లో కూడా తమాషా కథ ఉంది. ఈ చిన్న చిన్న గుళకరాళ్ళు తీసుకుని ఏరి వీటిని ఎవరు శనగలుగా గుగ్గిళ్ళుగా చక్కగా వేయించి రుచిగా వండి పెడతారో వాళ్ళు పతివ్రతలు అని విష్ణుమూర్తి నారదుడి చేతిలో వేసేట ఒకనాడు. ఇదేమిటి, నేను వైకుంఠంలో లేనా, కైలాసంలో లేనా, బ్రహ్మలోకంలో లేనా అంటే ఇలా త్రిమూర్తులను గురించి నేను చెప్పడంలో భూలోకంలో ఏ స్త్రీ అయినా సరే నిజంగా పతివ్రత అయితే ఈ రాళ్ళని శనగలుగావిడ మార్చగలదు. వెళ్ళు, నువ్వు పరీక్షించినా అన్నాడు శ్రీ మహావిష్ణువు. నారదుడు చాలామంది తెలియక త్రిమూర్తుల భార్యలను కూడా పరీక్షించాడంటారు. అది ఒట్టి అబద్ధం. త్రిమూర్తుల భార్యలు ఏమైనా సామాన్య స్త్రీలా? వాళ్ళకి పాతివ్రత్యాలు ఇవన్నీ ఏమిటి? వాళ్ళు చాలా ఉత్తమమైన, అసలు ఈ మానవ స్త్రీలతో పోల్చడానికి అతీతమైన పరాశక్తి స్వరూపాలు. ఈయన భూలోకంలో అందరిళ్ళకి వెళ్ళాడు. వెళ్ళి చివరికి అనసూయ దగ్గరికి చేరాడు. అమ్మా, ఈ రాళ్ళు తినాలని కోరికగా ఉంది, తినడానికి వీలుగా మంచి శనగలుగా వేయించి పెడతావా అంటే, అలాగే నాయనా అని తన భర్త పాదాలకు నమస్కారం చేసి బూర్లు మూకుడు వేయించి దాని మీద పోసింది రాళ్ళు. అందులో నీళ్లు పోయిలా నెయ్యి వెయ్యిరా, నూనె వెయ్యిరా, పోపు పెట్టలే, ఏమీ లేదు. అయినా సరే ఘుమఘుమలాడిపోయే శనగలైపోయేవి. ఒక్కొక్కప్పుడు ప్రసాదం పెడుతూ ఉంటారు చూసారా, పురాణం అయ్యాక మంచి వేయించిన శనగలు అలా అయిపోయాయి. ఆయన శుభ్రంగా పోసుకున్న పాత్రలో అచ్చా అంటూ తింటూ రెండోసి గింజలు నవ్వులుకుంటూ వైకుంఠానికి వచ్చాడు. ముందుగా మహాలక్ష్మీదేవికి నమస్కరించాడు. ఏమిటి నాయన వైకుంఠానికి వచ్చి కూడా నోరుని ఎవరేస్తున్నావు అంటే, భూలోకంలో పతివ్రతలు ఎవరున్నారో పరీక్షించిరమ్మని స్వామివారు పంపితే వెళ్ళానమ్మా. ఈ గొప్పతనం, అనసూయాదేవి అని ఒక ఆవిడ చూశాను, బండరాళ్ళు ఇస్తే గుళకరాళ్ళు ఇస్తే వాటిని ఇలా శనగలు చేసింది, రెండు గింజలు నోట్లో వేసి ఎంత రుచిగా ఉన్నాయో, నిజంగా శనగలకు కూడా ఈ రుచి ఉండదు అనగా ఆవిడ కూడా తిని చాలా బాగుంది, ఆశ్చర్యపోతున్నాను, భూలోకంలో అటువంటి పతివ్రత ఉందా అన్నదట. సందేహం లేదు అనగానే పార్వతిని సరస్వతిని కూడా అమ్మవారు పిలిచిందిట. వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా శనగలు పెట్టి చూడండి, భూలోకంలో ఒక మానవ స్త్రీట రాళ్ళని తన మహాప్రభావంతో వేయించి శనగలు చేయించింది, భూలోకంలో నిజంగా ఇంత గొప్పవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది అన్నదట లక్ష్మి. ఇంకా అక్కడి నుంచి త్రిమాతల ముగ్గురు కూడా ఒకరినొకరు చూసుకున్నారు, అసలు ఆ స్త్రీ ఎటువంటిదో ఒకసారి పరీక్షిద్దాం, ఆవిడ చాలా యోగ్యురాలైతే తగిన వరాలు ఇద్దాం అనుకున్నారు అమ్మలో, ముగ్గురమ్మలో కూడా. నారద మహర్షి, అసలు ఆవిడ యోగ్యత ఏమిటో ఒకసారి పరీక్షించడానికి నువ్వు వెడితే బాగుంటుందేమో, నీ వెనక మేము వస్తామంటే, నా తల్లి నేను వెళ్ళాను, రాళ్ళు పరీక్షించుకున్నాను, శనగలు చేయించుకున్నా, ఈ బట్టు నేను కాదు, మీరే వెళ్ళండి అన్నాడు. ఆడవాళ్ళు పెడితే బాగుండదు కానీ మా ఆయన్ని పంపుతామని భర్తల్ని పిలిచారు త్రిమూర్తుల్ని. ఒక్కసారి అనసూయాదేవి ఎటువంటి పతివ్రతతో చూసిరండి అనగానే త్రిమూర్తులు చిరునవ్వు నవ్వుతూ, ఇది ఒక జగన్నాటకానికి సూత్రం అందుకని ఆరంభం, బయలుదేరారు. బ్రహ్మచారుల వేషాలు వేసుకున్నారట, శుద్ధ బ్రహ్మచారుల వేషంతో అమ్మ అనసూయాదేవి తలుపు తట్టారు. భిక్షాందేహి అన్నారు. ఆవిడ తలుపు తీసింది, ఎదురుగుండా చూస్తే పరబ్రహ్మస్వరూపాలు, శుద్ధ పరబ్రహ్మలు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. వాళ్ళు మారు వేషాల్లో ఉన్నా వాళ్ళు ఎవరో ఆవిడకి అర్థమైపోయింది, అది ఆవిడ గొప్పతనం అంటే. మహాత్ములు వేయించేశారు, మూడు కాలాలలోనూ తలచి తరించవలసినటువంటి శుద్ధ బ్రహ్మలు వచ్చారు ఏమిటి అన్నది ఆవిడ ఏమి ఎరగనట్టుగా. ఆ ఏం లేదమ్మా, మేము భిక్ష కోరి వచ్చాం, సందేహం లేదు, అంతకంటే అదృష్టం ఏమున్నది, మీరు ఏమడిగితే అది ఇస్తాను నా భర్త అనుగ్రహంతో, కోరుకోండి. ఏం వండి పెట్టమంటారంటే, అమ్మా మేము అడిగే పిండి వంటలు ఎలాగో వండి పెడతావు కానీ మాకు ఒక వ్రతం ఉన్నది, మాది భైరవ వ్రతం అంటారు, ఆ వ్రతంలో భోజనం చేయాలంటే ఇంటి ఆవిడ బట్టలు లేకుండా వడ్డించాలి మాకు భోజనం, అలా అయితే మేము తింటాం అంటే, ఓ సంతే కదా అలాగే రండని అన్ని వంటకాలు వడ్డించి విస్తట్లో వడ్డించిన తర్వాత మీరు కూర్చోండి అది, కూర్చున్నారు వాళ్ళు, కూర్చోగానే దిగంబరంగా మీకు వడ్డించాలి అంతే కదా, మీ చేత తినిపించాలి అని తన కమండల జలం తీసుకుని వాళ్ళ మీద అలా అలా అన్ని నీళ్లు చల్లిందిట. ఇంకేముంది, ముగ్గురు కూడా బుజ్జి బుజ్జి బాబులైపోయారు. జో అచ్యుతానంద జో జోముకుందాయ్, బుజ్జి పాపలు అయిపోయారట, మూడేసేళ్ల పాపలు, పసిపాపలు. ఆ పాపల్ని దాని మీద కూర్చోబెట్టి కాస్త కాస్త పాయసం, మన వాళ్ళు చూసారు అన్నప్రసన్నాడు పెడుతూ ఉంటారు నోట్లో, అలాగా దిగంబరంగా వాళ్ళ నోట్లో కాస్త కాస్త పాయసం పెట్టిందిట. తర్వాత వస్త్రధారణ చేసింది, వెళ్ళారు పాపలు రారు. ఈ లోపడు మంచి ఉయ్యాల తొట్లు కూడా తెప్పించి అందులో ముగ్గురిని పడుకోబెట్టి జో జో అని ఊపుతోంది. మళ్ళీ ఆవిడ ఊపిన కథ గుర్తొస్తే పిల్లల్ని పడుకోబెట్టి అలా ఊపితే బాగుండు త్రిమూర్తులను కూడా అనే కోరిక మనందరికి కలుగుతూ ఉంటుంది. అంత అందంగా ఊపిందిట ఆవిడ, ముచ్చటగా పాడుతోందిట. ఈలోపు త్రిమాతలు నారదుని పిలిచి, నారదా మా వాళ్ళంతా భూలోకానికి ఆ సతీ అనసూయని పరీక్షించడానికి వెళ్ళారు కానీ రాలేదు, ఇంతసేపు పట్టిందేమిటి, ఏం జరిగిందో తెలుసుకురా అన్నారట. ఆయన వచ్చి చూస్తే ఉయ్యాల తొట్టిల్లో పడుకున్న పిల్లలు తప్ప ఎవరు కనపడలా. అమ్మలు వెళ్ళా చూశాను, ముగ్గురు పాపలు ఉయ్యాల్లో ఆడుకుంటున్నారు, మరి వాళ్లే మన తండ్రులేమో తెలియదు కానీ ఇంకెవరూ కనపడలేదని, కానీ వీళ్ళు అమ్మ బాబోయ్ కొంప ములిగిపోయిందని దివ్య దృష్టితో కనిపెట్టి వచ్చేశారు. చూచి వాళ్ళ ఆయనల మీద తమ మహామహిమ ప్రయోగించారట. బ్రహ్మదేవ అసలు రూపం ధరించింది మన సరస్వతీదేవి, విష్ణుమూర్తిని రూపం ధరించమంది లక్ష్మీదేవి, శివుణ్ణి రూపం ధరించమంది పార్వతీదేవి. వీళ్ళు ఎంత మహిమలు ప్రయోగించినా వాళ్ళు మాత్రం ఇంకా బుజ్జిపాపల్లాగే పడుకున్నారు కదలడంలా. దాంతో హడిలిపోయింది ఆవిడ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు త్రిమాత్ర కంగారు వచ్చి నారద మహర్షి కంప ముంచావయ్యో నువ్వే పతివ్రత గురించి చెప్పి మా వాళ్ళని భూలోకానికి వింటావు, వాళ్ళు కాస్త బుజ్జిబుజ్జి బాబులు అయిపోయారు, ఏదో కాస్త కళ్ళదోడు పెట్టుకుని హీరో హోండా మీద పెట్టుకెళ్ళే మొగుడు అయితే గుర్తుపెడతాం, కానీ ఈ పసిపాపలు ఇలాగ ఉయ్యాల తొట్టిల్లో పడుకుంటే ఏం గుర్తుపెడతాం అని వాళ్ళు గొల్లు మీరు గోల పెడితే నారదుడు నవ్వి, ఈ అంతర్నాటకానికి ఆ త్రిమూర్తులే మూలకారకులమ్మా, మీరు కూడా తిన్నగా ఉండగా పరీక్షించమని పంపారు, మరి పతివ్రతల మహిమంటే సామాన్యమా, ఆదిపరాశక్తులైన మీ ముగ్గురిని ఏ శక్తులు ఆవహించి ఉన్నాయో ఆ శక్తులే పతివ్రతల దగ్గర ఉంటాయి, అంచేత మళ్ళీ మీ భర్తలు మీకు కావాలంటే ఆవిడ అనుగ్రహించవలసిందే, మనమేమీ చేయలేము అన్నాడాయన. వెంటనే వీళ్ళు అమ్మ అనసూయ బాబు నీకు పుణ్యం ఉంటుంది రక్షించమ్మా అని మంగళాశీర్వచనం ఇచ్చారట. ఎంత అదృష్టం ఆవిడ. ఏ పరాశక్తుల గురించి మానవుడు నిరంతరం తపస్సు చేస్తాడో, ఏ జగన్మాతల దర్శనం కోసం ఎంతటి పండితుడైనా నిరంతరం తహతహలాడతాడో, ఆ త్రిమాతలు తమకుగా తాము కోరి ఏరి ఆ ఇంటికి వచ్చారు వాళ్ళు. మరి ఆ సతీ ఎంత గొప్ప పుణ్యాత్మురాలు. అప్పుడు ఆవిడ నవ్వి, తల్లుల్లారా ఇది నా గొప్ప కాదు, మీరు నన్ను అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి, కానీ ఈ త్రిమూర్తులు మాత్రం వాళ్ళిచ్చిన శక్తులు కాకపోతే నా దగ్గరే ఉన్నాయి, తమ బిడ్డలమైన మమ్మల్ని అనుగ్రహించి మా ఇంట్లో బిడ్డలుగా చేరారు, మీరు వచ్చి అడిగితే అర్థిస్తే మీ భర్తలు ఇవ్వకుండా ఉంటానా అని ఆ తల్లి ఆ స్వాముల మీద మళ్ళీ నీళ్లు తలగానే వాళ్ళు చక్కగా యథారూపాలు ధరించేశారట. అలా యథారూపాలు ధరించి ధరించగానే త్రిమాతలు బ్రహ్మానంద భరితులై అనసూయాదేవి ఖ్యాతి జగత్తులలో శాశ్వతంగా నిలిచిపోగాక, ఇటువంటి పరమపతివ్రత లేదనే ఖ్యాతి ప్రపంచమంతటా నిండుగాక, నువ్వు శాశ్వతంగా మాంగళ్యంతో ఉందువు అని దీవించారు. అప్పుడు త్రిమూర్తులు కూడా మెచ్చుకుని, అమ్మా నిజంగా నీ దగ్గర పాయసం గోరుముద్దలు తింటూ అంటే బాగుంది, నువ్వు ఊపుతూ ఉంటే బాగుంది, ఉయ్యాల ఏం వరం కావాలో కోరుకో, మమ్మల్ని కూడా లాలించావు పాలించావు ఆడించావు అంటే ఆ తల్లి అప్పుడు కోరుకుందట, మీ ముగ్గురు నాకు భర్తలు కావాలి అని, మీ ముగ్గురు నాకు బిడ్డలు కావాలి అని కోరుకుంటే వెంటనే వాళ్ళు తమ వరాలు ఇచ్చారు. ఆ వరప్రభావం వల్ల ఇదిగో బ్రహ్మ అంశతో చంద్రుడు పుట్టాడు, రుద్రాంశతో దుర్వాస మహర్షి పుట్టాడు అత్రి మహర్షికి అనసూయకి, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు పుట్టాడు, అత్రి సంబంధమైనది ఆత్రేయ, అత్రి కొడుకు గనక ఆత్రేయ అన్నారు, అదిగో తనంత తాను దత్తుడై వచ్చాడు గనక దత్త ఆత్రేయ, అది దత్తాత్రేయ అయిందనమాట. ఆ విధంగా వరుసగా త్రిమూర్తుల వల్ల ఓషధీకారకుడైన చంద్రుడు, దుర్వాస మహర్షి, ఈ మహాత్ముడు దత్తాత్రేయుడు ముగ్గురు పుట్టుకొచ్చారు. ఆనాడు ఒక పతివ్రత త్రిమూర్తుల్ని వశం చేసుకుని వాళ్ళని బిడ్డలుగా చేసుకోగలిగింది. అలాగే నువ్వు కూడా సామాన్యురాలివి కాదు, నీ శాపం నేను అనుభవించాలి, నన్ను పాషాణ వైపమ్మన్నావు తులసి, నేను పాషాణం అవ్వాలంటే నువ్వే నాకు అవసరం ఆసరా, నీ శరీరం విడిచిపెట్టి తిరిగి నువ్వు గోలోకానికి పో, నీ శరీరం అన్నదే పాంచభౌతిక శరీరం, శరీరం ప్రాకృతము అని అప్రాకృతం అని రెండు రకాలుగా పిలువబడుతుందట. ప్రాకృత శరీరం అంటే పంచభూతాల వల్ల ఏర్పడుతుంది, ఈ శరీరంలో భూమి అగ్ని జలం వాయువు ఆకాశం ఈ ఐదింటితో ఏర్పడితే దాన్ని ప్రాకృత శరీరము అన్నారు. మన శరీరాలన్నీ అటువంటివే. ఇది ఈ చర్మం కేవలం మట్టిమయం మృణమయ శరీరం, ఇది మన లోపల అగ్ని ఉన్నది, మనలో జలముంది, నిత్యం వాయువు తీసుకుంటున్నాం, ఆకాశం శబ్దగుణకము ఉంది, ఈ పంచభూతాలతో ఏర్పడింది మన శరీరం. అందుకే ఈ శరీరానికి అభివృద్ధి ఉంది నాశనం ఉంది. పంచభూతాలతో ఏర్పడిన శరీరాలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఒకే రకంగా ఉండవట, పుట్టినప్పుడు ఒక రకంగా ఉంటాడు, క్రమక్రమంగా కొంత స్థాయి వరకు పొడుగు పెరుగుతాడు, తర్వాత పొడుగు పెరగడు, వయస్సు పెరుగుతుంది, శరీర ఇంద్రియాలలో మార్పులు వస్తాయి. ఈ పంచతన్మాత్రలు అంటారు, అంటే శబ్ద రూప రస స్పర్శ గంధాలు, ఈ పంచతన్మాత్రల వల్లే మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, రుచి చూడగలుగుతున్నాం నాలుక ద్వారా, తర్వాత స్పర్శ సుఖాలు అనుభవించగలుగుతున్నాం, ఇవన్నీ శబ్ద రూప రసస్పరిశ గంధాలన్నమాట. ఈ విధంగా
చర్మము అంటాం, తొక్క అంటాం. ఇదేం చేస్తుంది? స్పర్శని ఇస్తుంది. ఇది ముక్కు ఉన్నది, గంధం పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది గంధ తన్మాత్ర అన్నమాట. ఇది శబ్ద తన్మాత్ర, వింటుంది. ఈ శ్రోత్రేంద్రియం కళ్ళు ఈ దృక్ అన్నమాట, చూస్తుంది. ఇది రూపము అన్నారు. నాలుక రసం, ఇది ప్రతిదాన్ని ఆస్వాదించగలుగుతుంది. అందుకని వరుసగా ఏమన్నారు? శబ్ద, రూప, రస, స్పర్శ, గంధాలు అన్నారు. ఈ పంచతన్మాత్రలు శరీరం విడిచిపెట్టగానే మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతాయి. ఈ బతికి వృద్ధి పొందేటప్పుడు కూడా క్రమక్రమంగా తన్మాత్రలు తమ పనుల్లో తేడా చూపిస్తాయి. అందుకే వార్ధక్యం పెరిగే కొద్దీ వినికిడి శక్తి పెరుగుతుంది, తగ్గిపోతుంది బాగా. చూపు తగ్గుతుంది, కదిలేందుకు చురుకుగా శక్తి ఉండదు. చర్మంలో కూడా ఆ పటుత్వం కోల్పోతుంది అనమాట. అందుకే చర్మం క్రమక్రమంగా మృదుత్వం కోల్పోయి సాగిపోయి వేళ్లాడిపోతుంది. లోపలంటే ఆ జవసత్వాలు, మాంసాలు వాటంతట అవే హరించుకుపోతూ ఉంటాయని చెప్పారు. ఆశ్చర్యం, ఈ చర్మం లోపల దానంతట అదే మాంసం వృద్ధి అయ్యింది. ఒక వయస్సు వచ్చేదాకా క్రమక్రమంగా హరించుకుపోయి చచ్చిపోయే ముందు ఉన్న మనిషి శరీరంలో లోపల అన్ని సత్వాలు విడిగిపోతాయి అన్నమాట. అంటే ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటి తన్మాత్రలు వాటి వాటి పనులను ఉపసంహరించుకుని మళ్ళీ పంచేంద్రియాలు పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటి పనులు సక్రమంగా చెయ్యవు. ఈ పాంచభౌతిక శరీరాలు ఇలా పుడుతూ ఉంటే, చస్తూ ఉంటే, నశిస్తూ ఉంటే, ఇవన్నీ దీనికి ఒక పద్ధతి, ఇది అంతే విధానం. అందుకే దీని ఏమన్నారు? చచ్చాక పాంచభౌతిక శరీరంలో ఉండే పంచశక్తులు కూడా పంచభూతాల్లోనే కలిసిపోతాయి. ఎవడు ఇందులోంచి పట్టుకెళ్ళేది లేదు. ఈ లోపల ఉన్న ప్రాణం మాత్రం అది ఊర్ధలోకాలకు పోతుంది. అందుకే ఆత్మకి మాత్రమే నాశనం లేదు అన్నారు. ఆత్మ ఒక్కటే చావనిది. అగ్నిలో పెట్టి కాల్చేయండి ఆత్మని, కాలదు. ఇంచేత అసలు దానికి రూపమే లేదు గనక. అగ్నిలో పెట్టి కాలిపోయేది ఎవరన్నమాట? ఈ కట్టి పాంచభౌతిక శరీరమే. ఈ లోపల ఉన్న ఆత్మ మాత్రం నిజానికి చిత్రమైంది. ఏమిటంటే మనం శరీరంతో మాట్లాడతాం, శరీరంతో ఏ పనులను చేస్తున్నాం. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరం ఒకటితో మాట్లాడింది, ఒకటి పక్క నుండి స్పర్శ సుఖానుభవం పొందింది, ఒక తోట ఉండి తినగలిగింది, ఒకటి వినగలిగింది, ఒక దానిని కనగలిగింది. ఆ ఆత్మ తప్పుకోగానే మొత్తం ఈ శరీరంలో ఏ ఇంద్రియాలు పనిచేయవు. ఇక చూడడం ఉండదు, వినడం ఉండదు, కనడం ఉండదు, అనడం ఉండదు, ఏమీ ఉండవు. అందుకే ఒక వ్యక్తి చచ్చిపోయాక యమధర్మరాజు అంటాట, వినేవాడు ఇంతవరకు మీతో తిరిగిన వాడు వాడిపోయాడు. ఇప్పుడు మీరు ఎంత ఏడ్చినా శవం విందక. లోపల ఈ శరీరాన్ని నడిపించినది ఆత్మ. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఆత్మ నాశనం లేదు. అది లోపల ఉన్నప్పుడు అనుభవిస్తోంది, కానీ ఈ అనుభవం వల్ల దానికి వచ్చే నష్టం లేదట. మన శరీరాన్ని ఎవడన్నా కర్రతో దెబ్బ కొడితే అబ్బాని బాధపడుతున్నాం. నిజానికి ఈ దెబ్బ ఆత్మ ఉన్నప్పుడే తగులుతుంది. ఆత్మ పోతే లేదుగా, తగలదుగా. చచ్చిన కట్టిన కొడితే మాత్రం ఉపయోగం ఉంది, అదేం లాభంలా. కానీ ఆత్మ లక్షణం ఏమిటంటే తనకుగా తాను ఏది అనుభవించలేక ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకుని అనుభవిస్తోంది. అలా అనుభవిస్తోంది కాబట్టే ఈ పాంచభౌతిక శరీరం ఉన్నప్పుడు కష్టాలు అనుభవిస్తోంది. ఇది విడిచిపెట్టాక మళ్ళీ యమయాత్ర పొందడానికి యాతనా శరీరం పొందుతుంది. యాతనా శరీరం అయిపోయాక మళ్ళీ స్వర్గ శరీరమో లేక భూలోకంలో ఇంకో శరీరమో ధరిస్తుంది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.